మోయాబు స్త్రీలతో వారు పాపం చేసినట్లయితే దేవుని యొక్క శాపం వారి మీదకు వస్తుంది అని మోయాబు రాజుకు సలహా ఇచ్చాడు. దానితో ఈ మోయాబు స్త్రీలు అనేటువంటి వారిని వీరికి సన్నిహితంగా పంపి ఆ తర్వాత వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి పాపం చేసేలాగాను ఆ యొక్క మోయాబు దేవతలను మొక్కేలాగాను ఆ స్త్రీలు వీళ్ళని ప్రలోభ పెట్టడం వలన దేవుని యొక్క శాపం వారి మీదకి రావటం అనేటువంటిది జరిగింది. వారిలో అనేక మంది చనిపోయారు. ఆ సంఘటనను గురించి ఇక్కడ చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ మోషే చెప్పటం ఏమిటంటే, మీరు గనక తప్పిదము చేసినట్లయితే, దేవుని యొక్క ఆజ్ఞను మీరినట్లయితే, పాపము చేసినట్లయితే, దేవుని యొక్క హెచ్చరికలను మీరినట్లయితే, బయల్పయోరు దగ్గర అక్కడ సంఘటన ఏం జరిగిందో మీకు తెలుసు కదా, ఎంతమంది చనిపోయారో దేవుని యొక్క శాపం వచ్చి, అదే విధంగా మీకు కూడా జరగగలదు. ఇది గతంలో జరిగినటువంటి విషయము. కాబట్టి దీని నుండి మీరు నేర్చుకోనవలసినటువంటిది ఉన్నది. నేర్చుకోనండి, పెడచెవిన పెట్టకండి అని మోషే ఇక్కడ వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు మనము మోషే గతాన్ని గురించి ప్రస్తావించినటువంటి ఆ ప్రస్తావనను, దానిలో ప్రస్తావించిన రెండు అంశములు, ఒకటి హోరేబు పర్వతం దగ్గర జరిగినటువంటి విషయాలు, రెండవది బయల్పెయోర యొక్క జరిగినటువంటి విషయాన్ని ప్రస్తావించటం మనం చూచాం. ఇక ఇప్పుడు ఫ్యూచర్ని గురించి తాను మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో తానేం మాట్లాడాడో చూద్దాం. ఆరో వచనంలో ఏమని చెప్పాడంటే, ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను అని చెప్తూ ఉన్నాడు. ఏ కట్టడలు? దేవుడు ఇప్పటికే నా ద్వారా పలికించినటువంటి కట్టడలు. అయితే మరలా నేను మీకు వాటిని రిమైండ్ చేస్తూ ఉన్నాను, రిపీట్ చేస్తూ ఉన్నాను. ఆ కట్టడల్ని మీరు అన్నిటినీ మీరు గైకొనాలి అని చెప్పి చెప్తున్నాడు. కట్టడల్లో కొన్నిటిని ఆశ్రయించి మిగిలినటువంటి వాటిని, మనకు కష్టమైనటువంటి వాటిని వదిలివేసేటువంటి పరిస్థితి ఉండవచ్చు. అలా కాదు, దేవుని యొక్క కట్టడలు అనేటువంటివి అన్నిటినీ మనము తూచా తప్పకుండా అనుసరించినప్పుడే దేవునికి మనము సన్నిహితులంగా ఉండగలము. కొంతమంది తాము చేయగలిగినటువంటి వాటిని చేస్తూ ఉంటారు, తాము చేయలేనటువంటి వాటిని అందరితో కలిసి చేసేటువంటి వారుగా, వారు చేసినటువంటి విధంగా వీరు కూడా చేసేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఇది అనేక క్రైస్తవుల యొక్క పరిస్థితి అయి ఉన్నది. కానీ దేవుని వాక్యం ఏమని చెప్తున్నదంటే, నీవు దేవునికి విధేయుడవై ఉండాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదము నీ మీద ఉండాలనంటే, కట్టడలను అన్నిటినీ అనుసరించేటువంటి వాడుగా నీవు ఉండవలసినది. ఇది మొదటి పాయింట్. 40వ వచనంలో ఏమని చెప్పాడంటే, నీకును నీ తరువాత నీ సంతానపు వారికిని క్షేమం కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను, ఆజ్ఞలను నీవు గైకొనవలెను. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఈ కట్టడలను అన్నిటినీ నీవు అనుసరించాలి, గైకొనాలి. అలా అనుసరించినట్లయితే నీకు కలిగేటువంటిది ఏంటంటే, దీర్ఘాయుష్మంతుడు అవుతావు. అంటే ఎక్కువ కాలము దేవుడు నీకు ఆయుష్నిస్తాడు అని చెప్తా ఉన్నాడు. తర్వాత 2వ వచనంలో, మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను గైకొనటయందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను గైకొనటయందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో, అంటే యెహోవా ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలు అనేటువంటివి రకరకాలుగా ఇంటర్ప్రెట్ చేయొచ్చు. అయితే వాటిని ఏ విధంగా ఇంటర్ప్రెట్ చేయాలో, ఏ విధంగా వాటికి అర్థాలు అనేటువంటివి తీసుకునవలసినదో అవి నేను మీకు చెప్తున్నాను. ఆ చెప్పినటువంటి దానితో మీరు దేనిని కలపొద్దు, దేనిని తీసివేయద్దు. అంటే నేను మీకు ఏ ఇంటర్ప్రిటేషన్ అయితే ఇచ్చానో ఆ ఇంటర్ప్రిటేషన్ ప్రకారమే మీరు వాటిని చేసేటువంటి వారుగా ఉండాలి. కానీ తప్పు అయిన ఇంటర్ప్రిటేషన్స్ ఇచ్చి మీ ఇష్టానుసారంగా, మీకు కావలసిన విధంగా, మీకు తోచిన విధంగా దానికి భావార్థాలు చెప్పుకొని పబ్బం గడుపుకునేటువంటి వారుగా మీరు ఉండకూడదు అని చెప్తా ఉన్నాడు. 9వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, అయితే నీవు జాగ్రత్త పడుము. మొట్టమొదటిది జాగ్రత్త పడుము అని చెప్తున్నాడు. జాగ్రత్త అనేటువంటిది క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో చాలా అవసరమైనటువంటి అంశము. జాగ్రత్త అనేటువంటిది ఎప్పుడైతే మనకు ఉండదో విశ్వాస జీవితంలో, చిన్న పొరపాటుతో మొదలవుతుంది, అది మరింకొంత పెద్ద పొరపాటుకు వెళుతుంది, ఆ తర్వాత ఇంకా పెద్ద పెద్ద పొరపాట్లకు వెళ్ళిపోయి మొత్తము విశ్వాస జీవితమే కుప్పగూలిపోయేటువంటి పరిస్థితికి రావచ్చు. కాబట్టి నువ్వు జాగ్రత్త పడవలసినది. ఎప్పుడు జాగ్రత్త పడాలి? ప్రతి క్షణము జాగ్రత్త పడవలసి ఉన్నది. ఎక్కడెక్కడ జాగ్రత్త పడాలి? అన్ని విషయములలోనూ జాగ్రత్తగా ఉండేటువంటి వాడుగా ఉండాలి. కొందరు కొన్ని విషయాల్లో ఉంటారు, కొన్ని విషయాల్లో ఉండరు. కొందరు కొన్ని సమయాల్లో ఉంటారు, కొన్ని సమయాల్లో ఉండరు. ఇలాంటిది కాదు క్రైస్తవ జీవితం అనేటువంటిది. అనుక్షణము నువ్వు జాగ్రత్త పడవలసినటువంటి వాడవై ఉన్నావు. మనం జాగ్రత్త పడేటువంటి వారంగా ఉంటున్నామా? ఇక రెండవది, నీవు కనులారా చూచిన వాటిని మరువకయుండునట్లును అని చెప్తున్నాడు. కనులారా మనం చూసినటువంటి వాటిని మరువక ఉండునట్లును. ఇక్కడ ఉన్నటువంటి వారిలో కొందరు ఐగుప్తు నుండి ఏ విధంగా వచ్చారనేటువంటిది ఏమాత్రం అవగాహన లేనటువంటి వారు ఉన్నారు. ఎందుకంటే అరణ్యంలో పుట్టినటువంటి వారు. అయితే ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు పిల్లలుగా యవనులుగా ఉండి వచ్చినటువంటి వారు 20 సంవత్సరాల కన్నా పైన ఉన్నటువంటి లెక్కలో చేర్చబడకుండా ఉన్నటువంటి వారు ఇంకా ఉన్నారు ఇక్కడ వీళ్ళల్లో. వాళ్ళకి తెలుసు వారు ఏ విధంగా ఐగుప్తు నుండి ఇక్కడికి రావటం జరిగిందో అనేటువంటిది. వారికి మరీ గ్రహించలేనటువంటి చిన్నపిల్లలుగా ఏమీ లేరు. వాళ్ళు గ్రహించగలిగినటువంటి వయసులోనే ఉండి వచ్చినటువంటి వారు ఉన్నారు. వారి ద్వారా కొన్ని విషయాలు ఈ కొత్తగా పుట్టినటువంటి వారికి తెలుపుబడి ఉండవచ్చును. ఏది ఏమైనప్పటికీ నీవు కనులారా చూసినటువంటి వాటిని మర్చిపోయేటువంటి వాడుగా ఉండకు అని చెప్తా ఉన్నాడు. మనము దేవుని యొక్క కార్యాలు అనేకమైనటువంటి వాటిని చూసినటువంటి వారంగా ఉంటాం, కానీ గతంలో జరిగినటువంటి వాటిని మర్చిపోయి ఇప్పుడు జరగబోయేటువంటి వాటిని గురించి, జరుగుతున్నటువంటి వాటిని గురించి అవిశ్వాసపరులమై నిరీక్షణ లేనటువంటి వారంగా అనేక మార్లు ఉంటూ ఉంటాం. దేవుడు నన్ను కాచి కాపాడినాడు, ఇంతకాలము ఆయన కృప వలన నన్ను నడిపించినాడు, ఇక ముందును కూడా నడిపించగలడు, అదే విశ్వాసంతో నేను ముందుకు కొనసాగుతాను అనేటువంటి ఆ యొక్క విశ్వాసము నిరీక్షణ కలిగినటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటూ ఉంటారు. మనము ఈ విశ్వాసాన్ని నిరీక్షణను కలిగినటువంటి వారంగా ఉంటున్నామా? మనం గతంలో దేవుడు మన పట్ల జరిగించినటువంటి విషయములను మర్చిపోయినటువంటి వారంగా ఉంటున్నామా? పరీక్షించుకోవలసి ఉన్నది. తర్వాత ఏమంటాడంటే, నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పుము అని అంటున్నాడు. దేవుడు మనము నేర్చుకున్నటువంటి ఆ యొక్క విశ్వాసమును గురించి, మనము నమ్మినటువంటి ఆ నమ్మకములను గురించి, దేవుడు మన పట్ల చేసినటువంటి జరిగించినటువంటి అనేక గొప్ప కార్యములను మన బిడ్డలకు తెలియజేసేటువంటి వారంగా మనము ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. బిడ్డలకు తెలియజేసేటువంటి వయసు ఎప్పుడు బెస్ట్ అంటే, చిన్నప్పటి నుండి మొదలుపెట్టి వారు ఈ లోకములో ఎదుగుతూ ఉన్నప్పుడు చిన్నతనములో మీరు ఏమి చెప్పినా సరే వినేటువంటి వారుగా పిల్లలు ఉంటూ ఉంటారు. వారు టీనేజ్కి వచ్చిన తర్వాత కొంత లోకమును చూస్తూ లోకంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు గమనిస్తూ ఉన్నప్పుడు వారిలో న్యాచురల్గానే సహజంగానే దేవుని నుండి దూరమైపోయేటువంటి ఆ యొక్క మనస్తత్వం వైపునకు మొగ్గు చూపేటువంటి పరిస్థితి రాకముందు వారు నీ యొక్క మాటను లక్ష్య పెట్టేటువంటి వారుగా ఉంటారు. నీవు చెప్పేటువంటి మాటలను గురించి ఆలోచించేటువంటి వారుగా ఉంటుంటారు. అయితే ఒక వయసు వచ్చిన తర్వాత వారు నీవు చెప్పేటువంటి వాటిని వారు బాగా ఉన్నది లేకపోతే సరైనవి అని అనుకుంటున్నటువంటి వాటిని రెండింటిని పోల్చుకుంటూ ప్రారంభిస్తూ ఉంటారు. ఆ తర్వాత వారు ఏం చేస్తారంటే ఒక నిర్ణయానికి వస్తారు. ఆ నిర్ణయానికి వచ్చిన తర్వాత వారు నువ్వు చెప్పినటువంటి వాటితో వారు ఏకీభవించి నీ పక్షంగానే వారు నడవచ్చు, లేకపోయినట్లయితే నువ్వు చెప్పినటువంటిదంతా వ్యర్థము అని చెప్పి వారు ఆ నిర్ణయమును తీసుకున్నటువంటి వారైనట్లయితే తాము నమ్ముతున్నటువంటిది తాము సరైనటువంటిది అని అనుకుంటున్నటువంటి దాని వైపుకు వెళ్లేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఆ సమయంలో సహితము మనం వారికి చెప్తూ ఉంటాం, కానీ ఆ సమయంలో మనం వారికి చెప్పేటువంటి విషయాలు వాడు బుర్రలోనికి వెళ్ళాం. వారు ఏమాత్రము లక్ష్య పెట్టరు. వారు నమ్మేటువంటిది సరైనటువంటిది అనేటువంటి విధంగా వారు ముందుకు వెళ్లేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. కాబట్టి పిల్లలకు నేర్పించవలసినటువంటి విషయములను చిన్నప్పటి నుండి నేర్పించటం అనేటువంటిది చాలా చాలా ముఖ్యము. ఆ వయసు గనక దాటిపోయినట్లయితే నీవు వారికి ఏ విధంగానూ నేర్పించేటువంటి వాడుగా ఉండలేవు. కొంతమంది చిన్నపిల్లలైనటువంటి వారు, క్రైస్తవ గృహాల్లో పుట్టి పెరిగినటువంటి వారు, క్రైస్తవ వాతావరణములో పెరిగినటువంటి వారు, ప్రార్థన వాతావరణములోనే సండే స్కూల్కు వెళుతూ చిన్నప్పటి నుండి ఉగ్గు గిన్నెతో మనము వాళ్ళకి నోట్లో వేసేటువంటి ఆ యొక్క దినాల నుండే వారు వాక్యమును గురించి తెలుసుకున్నటువంటి వారుగా, సత్యమును గురించి విన్నటువంటి వారుగా ఉండినప్పటికీ వారు ఒక వయసు వచ్చిన తర్వాత దేవునిలో నిలిచి ఉంటారు అనేటువంటి నమ్మకం అనేటువంటిది ఇప్పుడు మనకి లేదు. వారికి ఏదో ఆచార సంబంధమైనటువంటి భక్తి ఉంటే ఉండి ఉండవచ్చును. కొంతమంది అది కూడా పూర్తిగా పోతే పోవచ్చును. పూర్తిగా లోకస్తులైపోయి దేవునని బహుదుఖ పెట్టేటువంటి వారుగా, పెద్దలకు తలనొప్పిగా మారేటువంటి వారుగా వారి బ్రతుకులు ఉండవచ్చును. ఏది ఏమైనప్పటికీ దేవుడు నీ నుండి నా నుండి ఎక్స్పెక్ట్ చేసేటువంటిది ఏమిటంటే, నీవు దేవునికి భయపడేటువంటి వాడుగా ఉండాలని, నీ యొక్క పిల్లలకు, నీ పిల్లల పిల్లలకు వాటిని నీవు అలవరిచేటువంటి వాడుగా, నేర్పించేటువంటి వాడుగా ఉండాలని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇదే విషయాన్ని మోషే ఇక్కడ ఇస్రాయేలీయులతో చెప్పటం అనేటువంటిది మనం చూస్తున్నాము. 23-24 వచనాలు ఏమైనా ఉందంటే, మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరచి నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపం కలిగిన విగ్రహమునైనను చేసుకొనకుండునట్లు మీరు జాగ్రత్త పడవలెను. ఎలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడునై ఉన్నాడు. ఇక్కడ దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడే, కానీ ఆయన దహించు అగ్నియు రోషం గల దేవుడై ఉన్నాడు. కాబట్టి నీవు విగ్రహారాధనకు బహుదూరముగా ఉండవలసి ఉన్నది, ఎందుకంటే దేవుడు విగ్రహారాధనను అసహించుకునేటువంటి వాడు అని మోషే ఇక్కడ చెప్తా ఉన్నాడు. తర్వాత 37-38 వచనాల్లో ఏమని రాయబడి ఉన్నదంటే, ఆయన నీ పితరులను ప్రేమించను కనుక వారి తర్వాత వారి సంతానమును ఏర్పరచుకునేను. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, నీ పితరులకు ప్రమాణం చేశాడు ఆయన, నీ పితరులను బహుగా ప్రేమించాడు, ఎందుకంటే వారు విశ్వాసం చూపించారు, ఆయనకు లోబడ్డారు, ఆయన యొద్ద సాగిల పడ్డారు, వారి తప్పిదములు వారికి ఉన్నాయి, అయితే ఆ తప్పిదముల విషయమై వారు క్షమాపణ కోరినారు, కాబట్టి దేవుడు వారిపై కృప చూపించాడు. కాబట్టి నీ మీద ఇప్పుడు దేవుడు చూపుతున్నటువంటి ఈ యొక్క ఎఫెక్షన్ అనేటువంటిది దేని వల్ల కలుగుతున్నదంటే, ఇప్పుడు నీ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి కలుగుతున్నటువంటిది కాదు. నీవు దేవునికి ఏదో గొప్పగా మొక్కుబడి చేస్తున్నావనో లేకపోతే ఇంకోటో కాదు, కానీ నీ పితరులకు దేవుడు చేసినటువంటి ప్రమాణమును ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటామంటే, దేవుడు మనలను ఆశీర్వదిస్తున్నప్పుడు, ఆహా నేనెంత బ్రహ్మాండమైనటువంటి భక్తుడినండి, నేనెంత దైవ భయం కలిగినటువంటి వాడినండి, దేవుని యొక్క ఫేవర్ అనేటువంటిది మా కుటుంబం మీద ఏ విధంగా ఉందండి, ఆయన యొక్క ఆశీర్వాదములు అనేటువంటివి మా ఇంట్లో అందరికీ ఉన్నాయండి, కాబట్టి మేమందరం కూడా ఆశీర్వదించబడినటువంటి వారమండి, మా అన్న ఇదండి, మా తమ్ముడు అదండి, మా అక్క అదండి, ఈ విధంగా ఆశీర్వదించబడినామండి, అందరు వెల్ సెటిల్డ్ అండి, ఈ విధంగా మాట్లాడేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటుంటారు. అయితే మనం గుర్తుంచుకోవలసినటువంటి విషయం ఏంటంటే, మనము పొందేటువంటి, మనము అనుభవించేటువంటి అనేకమైనటువంటి మంచివులు, ఆశీర్వాదములు అనేటువంటివి దేవుడు తన కృపను చూపటం వలన, మన యొక్క పితరులు ఆయనకు భయపడినటువంటి విధానమును బట్టి దేవుడు మనకు కృప చూపిస్తూ ఉండవచ్చును. కొన్నిసార్లు అనేక మంది మన కొరకు ప్రార్థించేటువంటి వారుగా ఉంటారు, వారి యొక్క ప్రార్థనలను బట్టి దేవుడు మనపై కనికరం చూపుతూ ఉండవచ్చును. అయితే మనం ఏమనుకుంటామంటే, ఈ విషయాల్ని పక్కన పెట్టేసి మేము దేవునికి ప్రత్యేకమైనటువంటి మనుషులం అండి, అసలు మా ఫ్యామిలీ ఎలాంటిదో మీకు తెలుసా, మా యొక్క బ్యాక్గ్రౌండ్ ఎలాంటిదో మీకు తెలుసా అనేటువంటి విధంగా మాట్లాడేటువంటి వారంగా ఉంటాము. అది మనము పరీక్షించుకునవలసినటువంటి విషయము. దేవుడు నీ పైన కృప చూపి నిన్నెంతవరకునో ఆశీర్వదించి కాపాడి నిన్ను ఈ దినం వరకు సజీవునిగా ఉంచాడంటే కేవలము ఆయన యొక్క కృప అయి ఉన్నది. అది మనము మర్చిపోయినప్పుడు మనము వ్యర్థులంగా అయిపోగలము, కాబట్టి మనము జాగ్రత్త పడవలసి ఉన్నది. 38-వచనంలో, నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి వెళ్లగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్లు వారి దేశమును నీకు స్వాస్థ్యంగా ఇచ్చుటకై నీకు తోడుగా నుండి ఐగుప్తులో నుండి తన మహాబలము చేత నిన్ను వెలుపలికి రప్పించెను. కాబట్టి నీకు చేతగానటువంటి విషయాన్ని నీ పక్షంగా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మోషే ఇస్రాయేల్ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. వీరు జనము తక్కువగా ఉన్నటువంటి వారే, అయితే వీరికంటే మహాబలిష్ఠులైనటువంటి వారిని, బాగా దృఢకాయులను, శక్తివంతులైనటువంటి జనాల్ని, సైన్యాన్ని జయించేటువంటి విధముగా దేవుడు వారికి సహాయం చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడంటే, దేవుడే ఈ ఇస్రాయేలీల పక్షముగా పోరాడి వారికి జయమును సమకూరుస్తూ ఉన్నాడు. ఇది మనం చాలాసార్లు మర్చిపోయేటువంటి వరంగా ఉంటాం. నా యొక్క మెరిట్ని బట్టండి, నాకున్నటువంటి జ్ఞానమును బట్టండి అని అనుకునేటువంటి వారంగా మనం అనేక మార్లు ఉంటుంటాం. అయితే దేవుడు నీకు ఇచ్చేటువంటి అనేకమైన ఆశీర్వాదములు అనేటువంటివి, నీ పట్ల చూపేటువంటి అనేక కృపలు అనేటువంటివి నీకు ఆయన ఇవ్వవలసినటువంటివి కావు, కానీ ఆయన కృపను చూపి అనేక మంది ప్రార్థనలను బట్టి, లేకపోతే గతంలో నీ పితరులైనటువంటి వారు దేవునికి భయపడినటువంటి వారుగా ఉండుటను బట్టి ఆయన అనేకసార్లు నీ మీద కృప చూపుతూ ఉండి ఉండవచ్చును. ఇక 39వ వచనంలో ఏమని వ్రాయబడినదంటే, కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమి అందును యెహోవాయే దేవుడనియు మరి ఒక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము అని వ్రాయబడినది. ఇప్పటి వరకు చెప్పినటువంటి ఈ విషయాలను బట్టి మోషే ఇస్రాయేల్ ప్రజలతో ఏమని చెప్తున్నాడంటే, నీకన్నా బలమైనటువంటి సైన్యమును జయించున్నట్లుగా మీకు చేతగానటువంటి అనేక విషయములను మీరు సాధించున్నట్లుగా దేవుడు మీ పక్షముగా నుండి అనేక గొప్ప కార్యములను మీ పట్ల చేసి ఉన్నాడు. ఇప్పటి వరకు గతంలో అవన్నీ జరిగి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ తూచిన తర్వాత నీవు తెలుసుకునవలసినటువంటిది ఏంటంటే, పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని యెహోవాయే దేవుడని మరి ఒక దేవుడు లేడని నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనవలసి ఉన్నది అని చెప్తా ఉన్నాడు. తర్వాత 25 నుండి 28 వచనాల వరకు మనం చదివినట్లయితే, ఒకవేళ మీరు యెహోవాకు లోబడకపోయినట్లయితే ఏం జరుగుతుంది అనేటువంటి దాని గురించి చెప్పబడింది. అక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే, మీరు పిల్లలను పిల్లల పిల్లలను కని ఆ దేశమందు బహుకాలము నివసించిన తరువాత మిమ్మును మీరు పాడు చేసుకుని ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించి ఆయన కన్నుల ఎదుట కీడు చేసినట్లయితే, ఇవన్నీ మీరు చేసినట్లయితే విగ్రహారాధన చేయటం అనేటువంటిది, ఆయనకు కోపము పుట్టించటం అనేటువంటిది, ఇట్లాంటివి మీరు చేసినట్లయితే మీరు ఈ యోర్దాను దాటి స్వాధీనపరచుకునబో దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను. ఆ దేశమందు బహుదినములుండగా మీరు బొత్తిగా నశించిపోదురు. కాబట్టి మిమ్మను దేవుడు తీసుకుని వెళుతున్నటువంటి యొక్క దేశములో, వాగ్దాన దేశములో మీరు ఆయనకు కోపం పుట్టించి విగ్రహారాధన చేయటమైనా లేకపోతే ఇతర కట్టడలను మీరటం అనేటువంటి పనులు చేసినప్పటికీ మీరు అక్కడ ఎక్కువ కాలం ఉండరు. అక్కడ పూర్తిగా నాశించిపోయేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. మరియు యెహోవా జనములలో మిమ్మును చెదరగొట్టును, యెహోవా ఎక్కడికి మిమ్మును తోలివేయను, అక్కడ జనములలో మీరు కొద్ది మందిగానే ఉంటారు అని చెప్తా ఉన్నాడు. అంటే మీరు ఏదో బాగుపడతామని చెప్పి మా ఇంతట మేము ఉండగలము, మా శక్తి సామర్థ్యముల మీద మేము ఆధారపడతామని మీరు ఆధారపడినట్లయితే మీరు పూర్తిగా నశించిపోతారు. దేవుడు మిమ్మును జనాల్లోనికి చెదరగొట్టేస్తాడు. మీరు అటు ఇటు చెదిరిపోయినప్పుడు మీరు అందరూ ఒక చోటు ఉంటారు కాబట్టి మీరు చెదిరిపోయినటువంటి వారుగా మైనారిటీగా అక్కడ ఉంటారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారు మీ మీద పెత్తనం చేసేటువంటి వారుగా ఉంటారు. మీకు ఉండవలసినటువంటి ఆ ఇండిపెండెన్స్ స్వాతంత్ర అనేటువంటిది అక్కడ ఉండదు. అక్కడ మీరు మనుషుల చేతి పని అయిన కర్ర రాతి దేవతలను పూజిస్తారు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. ఇక అక్కడ జరగబోయేటువంటి విషయాలను గురించి చెప్తా ఉన్నాడు. మీరు కేవలము ఇదిగో విననటువంటి చూడనటువంటి విగ్రహాల్ని పూజించేటువంటి వారుగా మిగిలిపోనై ఉన్నారు అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. తర్వాత 29 నుండి 31వ వచనం వరకు మనం చూసినట్లయితే, ఒకవేళ నీవేదైనా పొరపాటు చేసినట్లయితే ఆ పొరపాటును నీవు గ్రహించుకుని పశ్చాత్తాపపడి ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడు నీకు చూపేటువంటి కరుణ కటాక్షములు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి చెప్తూ ఉన్నాడు. ఇక్కడేమని చెప్తున్నాడంటే, అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతకనేడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ వెతకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలుగునప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మర్చిపోడు అని చెప్తున్నాడు. ఇక్కడేమని చెప్తూ ఉన్నాడంటే, ఒకవేళ నువ్వు పొరపాటు చేసినట్లయితే దేవుడు నిన్ను చెదరగొట్టేసేటువంటి పరిస్థితి వరకు నువ్వు వెళ్ళిపోయినట్లయితే నువ్వు చెదరపోతావు, అక్కడ ఏ విధంగా ఉంటావు అనేటువంటిది పైన చెప్పాడు. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి సమయంలో బాధపడుతున్నటువంటి సమయంలో నీవు గ్రహించుకొని పశ్చాత్తాపపడి క్షమాపణ కోరి దేవుని పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ వెతికినట్లయితే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. ఎందుకంటే ఆయన కరుణ కలిగినటువంటి దేవుడు. నీకు బాధ కలిగినప్పుడు నీవు మొరపెట్టినట్లయితే దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టాడు, నిన్ను నాశనం చేయడు. ఎందుకంటే తాను నీ పితరులతో ప్రమాణము చేసినటువంటి ఆ నిబంధనను ఆయన మర్చిపోడు అని చెప్తా ఉన్నాడు. ఇలా చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, నువ్వు అక్కడికి వెళ్ళినా తప్పులు చేసినా పర్వాలేదు అని చెప్పటం కాదు. అది అదేంటంటే నువ్వు తప్పులు చేయవద్దు, మీ పితరులు చేసినట్లుగా మీరు చేయవద్దు. వాళ్ళు చేసి చనిపోయారు, నువ్వు వెళ్ళి అక్కడే తప్పులు చేసినట్లయితే నిన్ను చెదరగొట్టేస్తాడు, ఆ తర్వాత నువ్వు బాధపడతావు. అయితే దేవుడు తను వాగ్దానము చేసినటువంటి వాడు కాబట్టి, ఆ వాగ్దానమును మీరేటువంటి వాడు కాడు కాబట్టి నిన్ను మర్చిపోయేటువంటి వాడుగా ఆయన ఉండడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు మోషే పాస్ట్ను గురించి మాట్లాడటం చూసాం, ఫ్యూచర్ను గురించి మాట్లాడటం చూచాం. ఇక మూడవది ఏంటంటే, దేవుడు ఎలాంటి వాడో ఆలోచించి గుర్తించేందుకు ఇస్రాయేల్ ప్రజలకు మోషే కొన్ని ప్రశ్నలు సంధిస్తూ ఉన్నాడు. మనం చదువుకున్నటువంటి యొక్క పాఠ్యాంశంలో ఆ ప్రశ్నలు ఏంటో చూద్దాము. 7వ వచనంలో ఏమని రాయబడి ఉన్నదంటే, ఎలయనగా మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగానున్నాడు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. వాళ్ళని ఆలోచింపజేసేటువంటి విధంగా ఈ ప్రశ్నలు ఆయన వేస్తూ ఉన్నాడు. యెహోవా మనకు సమీపంగా ఉన్నట్లుగా మరి ఏ జనమునకైనా వారు ఆరాధించేటువంటి దేవుడు సమీపంగా ఎక్కడైనా ఉన్నాడా, ఉంటే చెప్పండి అని ప్రశ్నిస్తున్నాడు. 8వ వచనంలో, నేడు నేను మీకు అప్పగించుతున్న ఈ ధర్మశాస్త్రం అంతట్లోనున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది. ఏ జనమునన్నా మీరు తీసుకోండి, ఆ జనానికి ఉన్నటువంటి ధర్మశాస్త్రం ఏంటో, వాడు ఫాలో అయ్యేటువంటి ధర్మశాస్త్రం ఏంటో చూడండి. ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కట్టడలు నీతి విధులు అనేటువంటివి ఎలాగున్నాయో చూడండి. చూసి మీలాంటి నీతి విధులు కానీ మీరు పాటించేటువంటి కట్టడలు నీతి విధులు గలిగినటువంటి ధర్మశాస్త్రము వారికి ఉన్నదా, ఆలోచించండి అని చెప్తున్నాడు. 33వ వచనంలో, నీవు దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడుట వినినట్లు మరి ఏ జనమైనా నువ్వు విని బ్రతికినా. దేవుని యొక్క స్వరము విన్నప్పుడు వారు భయపడిపోయినారు. ఓరేపు పర్వతం దగ్గర వారు ఏమన్నారంటే, మోషే నీవే విని మాకు చెప్పు, ఎందుకంటే మేము యెహోవా యొక్క స్వరమును డైరెక్ట్గా మేమే విన్నట్లయితే చనిపోతాము, ఇక మేము వినము, నీవే విని మాకు చెప్పు అని చెప్పారు అక్కడ. అంటే దేవుని యొక్క స్వరమును విని బ్రతికేటువంటి వారు కూడా ఎవరు ఉండరు. ఆయన కృప చూపించి ఆయన కాపాడి చనిపోకుండా బ్రతికించినట్లయితే తప్ప. కాబట్టి ఆ కరుణను కృపను మీరు పొందారు. మీరు ఆ సమయంలో ఆయన యొక్క వాక్కును వింటూ ఆయన యొక్క స్వరమును వింటూ ఇంకా బ్రతికి ఉన్నారు. ఎవరు అలా బ్రతికి ఉండరు. దానిని గురించి ఇక్కడ మోషే వారితో ప్రస్తావిస్తూ ఉన్నాడు. 34వ వచనంలో ఏమంటున్నాడంటే, మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మా కన్నుల ఎదుట చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనా వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకునే యత్నము చేసానా అని ప్రశ్నిస్తున్నాడు. దేవుడు మీ పట్ల మాత్రమే ఇలాంటి కార్యములన్నీ జరిగించాడు. ఇలాంటి కార్యములు ఇప్పుడు చెప్పినటువంటి లిస్టులో ఉన్నాయి చూసారా. దేవుడు శోధనలతోనూ సూచక క్రియలతోనూ మత్కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకర కార్యములతో ఎప్పుడైనా సరే ఏ జనమునకైనా ఆయన వచ్చి ఆ జనమునకు ఆయన సహాయం చేసినట్లుగా చూచారా, లేకపోతే మీకు మాత్రం ఎలాగా చేశాడా, మీరు ఆలోచించండి అని వారిని ఆలోచింపజేస్తూ ఉన్నాడు. 32వ వచనంలో, దేవుడు భూమి మీద నరుణ్ణి సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునపటి దినములలో ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి కార్యము జరిగినా ఇటువంటి వార్త వినబడినా అని నీవు అడుగుము అని చెప్తున్నాడు. నరుణ్ణి సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా ఉండినటువంటి మునపటి దినములలో ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఇలాంటి కార్యములు అసలు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరి పట్ల అయినా దేవుడు చేశాడా, నువ్వు ఆలోచించు. దీనిని బట్టే నీకు అర్థమవుతుంది దేవుడి యొక్క దృష్టిలో నువ్వు ఎంత ప్రత్యేకమైనటువంటి వాడివో, దేవునికి నీవెంత ప్రియమైనటువంటి వాడివో, దేవునికి నీ పట్ల ఉన్నటువంటి ప్రేమ ఎలా ఉన్నదో అనేటువంటిది అర్థమవుతుంది. నువ్వు చేయవలసినదల్లా దేవుని యొక్క కట్టడలను తూచా తప్పకుండా అనుసరిస్తూ ఆయన మార్గములలో నడుచుకున్నట్లయితే ఆయనే నీకు సమస్తమును చేస్తూ ఉన్నాడు. నీ శత్రువులను నీ యొద్ద నుండి వెళ్ళగొడుతూ ఉన్నాడు. నీకు చెందనటువంటి భూమిని నీకు ఇస్తూ ఉన్నాడు. నిన్ను అనేకమైనటువంటి బలమైనటువంటి జనముల యొక్క చేతులలో నుండి విడిపించి ఆయన నీకు నెమ్మదిని అనుగ్రహించేటువంటి వాడై ఉన్నాడు అని రిమైండ్ చేస్తూ ఉన్నాడు. ఇలాంటి విషయాల్ని మనము మర్చిపోకూడదు. దేవుడు అనేకమైన కార్యములను మన జీవితంలో జరిగించిన తర్వాత మన విశ్వాస జీవితంలో అనేక మార్లు ఆయన యొద్దకు వెళ్ళి ఆయన యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థించిన తర్వాత దేవుడు చేసినటువంటి ఆ యొక్క విషయములన్నీ కూడా మర్చిపోయి చిన్న చిన్న విషయములకు మనము వెనకకు జారిపోయేటువంటి వారంగాను విశ్వాసం నుండి తొలగిపోయేటువంటి వారంగా అనేక మార్లు ఉంటుంటాము. అది సరైనటువంటి విషయము కాదు. ఇక 35-36 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడనియు నీవు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడెను అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, పైన వేసినటువంటి ప్రశ్నలన్నిటికీ నీకు వచ్చేటువంటి ఆన్సర్ ఒకటే ఒకటి, ఏ జనమునకును యెహోవా ఈ విధంగా మాకు చేసినట్లుగా చేయలేదు అనేటువంటి ఆన్సర్ ఒకటే వస్తూ ఉన్నది. ఇదంతా దేవుడు ఎందుకు చేశాడు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకు చేశాడు? యెహోవా దేవుడనియో ఆయన తప్ప మరి ఒక దేవుడు లేడనియో నీవు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడను అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ చూచిన తర్వాత యెహోవా ఒక్కడే దేవుడనియో ఆయన తప్ప మరి ఒక దేవుడు లేడని నీవు తెలుసుకునేటట్లు అవన్నీ దేవుడు నీ పట్ల జరిగిస్తూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. 36వ వచనంలో, నీకు బోధించటకు ఆయన ఆకాశము నుండి తన స్వరమును నీకు వినిపించెను, భూమి మీద తన గొప్ప అగ్నిని నీకు చూపినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలను నీవు వింటివి అని చెప్తున్నాడు. నీకు బోధిస్తాకి ఆయన ఆకాశం నుండి తన స్వరాన్ని నీకు వినిపింపజేశాడు. ఆయన స్వరం విని బ్రతికేటువంటి వారు ఎవరు లేరు. కానీ నువ్వు చనిపోకుండగా నిన్ను ఉంచి ఆయన స్వరము వినేటువంటి భాగ్యం నీకు దొరికింది. భూమి మీద తన గొప్ప అగ్నిని నీకు చూపినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలను నువ్వు విన్నావు. ఈ యునీక్ ఆపర్చునిటీ అనేటువంటిది నీకు దొరికింది. ఎందుకు దొరికిందో తెలుసా? దేవుడు తానే దేవుడై ఉన్నాడని, మరి ఏ దేవుడు లేడని తను తెలియజేసేందుకు నీకు ఆయన ఈ క్రియలన్నీయో ఈ కార్యములన్నీయో నీ పట్ల జరిగిస్తూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. చివరిగా 6వ వచనంలో ఈ విధంగా చెప్పబడి ఉన్నది, ఈ కట్టడలను అన్నిటినీ మీరు గైకొని ఆచరించవలెను, వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు తూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకుందురు అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడేమని చెప్తున్నాడంటే, మోషే ఈ కట్టడలను, అంటే నేను ఇప్పుడు మీకు చెప్తున్నటువంటి కట్టడలను అన్నిటినీ మీరు గైకొని ఆచరింపవలను. మీరు అలా ఆచరించినట్లయితే ఈ కట్టడలను మీరు గైకొనటం అనేటువంటిదే మీకు జ్ఞానాన్ని ఇస్తున్నదని, అదే మీకు వివేకాన్ని ఇస్తున్నదని మిమ్మల్ని చూచినటువంటి జనులంతా కూడాను తెలుసుకొనగలుగుతారు. దాని ద్వారా దేవుని నామము మహిమపరచబడుతుంది అని తాను చెప్తూ ఉన్నాడు. కాబట్టి చివరిగా ఈ యొక్క విషయం, అంటే దేవుని నామము మహిమపరచబడుతుంది, మీరు దేవుని యొక్క కట్టడలను అనుసరిస్తూ వాటిని వెంబడించేటువంటి వారైనట్లయితే దేవుని నామము మహిమపరచబడుతుంది అని చెప్పి ముగిస్తూ ఉన్నాడు. మనం కూడా దేవుని యొక్క బిడ్డలు అని చెప్పుకుంటాం కాదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకుంటూ దేవునికి మన హృదయాంతరంగంలో లోబడినటువంటి వారమైనట్లయితే అప్పుడు దేవుని నామము మహిమపరచబడేటువంటిదిగా ఉంటుంది. దాని వలన మనం ఆశీర్వదించబడేటువంటి వారంగా ఉంటాము, దీర్ఘాయువును పొందేటువంటి వారంగా మనం ఉంటాము. దేవునికి ఇష్టులై బ్రతకడం వలన మన కార్యములను దేవుడు సఫలపరిచేటువంటి వాడుగా, ఆయనకి ఇష్టులై జీవించేటువంటి వారిగా, మనలను ప్రేమించేటువంటి వారుగా దేవుడు ఉంటాడు. దేవుడు ఆ విధంగా మనం ఉండునట్లుగా మనకు సహాయం చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడివైన తండ్రి, ఈ ఉదయకాలం ముందు మీరు అనుగ్రహించినటువంటి యొక్క వాక్యము నిమిత్తము మీ పాదములకు వందనములు. మీ కృపను మీ కాపుదలను మాకు అనుగ్రహించండి. ఇశ్రాయేలు ప్రజలకు మోషే ఏ విధంగానైతే తన కట్టడలను బోధించచ్చు, తన యొక్క జీవితంలో చివరిసారిగా ఈ నూతనమైనటువంటి జనరేషన్కు కట్టడలను తెలియజేస్తూ ఉన్నాడు, గతము నుండి కొన్ని విషయములను తెలియజేసినాడు, ముందు వీరు చేయవలసినటువంటి విషయములను తెలియజేస్తూ ఉన్నాడు, ఈ మధ్య కాలంలో దేవుని వైపు వారు చూడవలసినటువంటి విధానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విధముగా వారికి దిశను నిర్దేశించిన తర్వాత వారు నడవలసిన త్రోవను నేర్పిన పిమ్మట నీ దాసుడు కర్ణమూసి నీ యొక్క సన్నిధిలోనికి వచ్చి ఉన్నాడు. ప్రభా, మేమును ఎల్లప్పుడు మీకు ఇష్టమై బ్రతికేటువంటి వారం గాను, మీ మాట చొప్పున మేము జీవించేటువంటి వారిని గాను మమ్మల్ని చేయండి. మేము విన్నటువంటి యొక్క మాటలు మా హృదయంలో ఫలించినట్లుగా ఆశీర్వదించండి. క్రీస్తు నామందు వేడుకొంచున్నాం తండ్రి.